ప్రభువులందు ప్రియులారా, మరి ప్రత్యేకమైన రీతిలో గత కొన్ని వారాలుగా బైబిల్ గ్రంథం నుంచి మరి సైనికుల జీవితాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోలీసులు రక్షించబడతారా, పోలీసులు మారతారా, పోలీసులు మారిన దాఖలాలు ఉన్నాయా, ఆ మాటలు మనకి పురుకొల్పుగా ఉంటాయి. ఈ పరిచయకు ఈ పరిచయ లేని వాళ్ళు వస్తున్న వారందరికీ, వస్తున్న పోలీస్ కుటుంబాలన్నిటికీ మరి రుకుల్పుగా ప్రోత్సాహకరంగా ఉంటాయనే ఉద్దేశంతో మనం సైనికుడి జీవితము సర్వాంగం కావచ్చును, అట్లాగే బైబిల్లో ఉన్న మరి సైనికుల జీవితాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత బుధవారం మనం శతాధిపతి అన్న కొర్నేలు జీవితం నుంచి మనం అనేకమైన విషయాలు ధ్యానం చేసాం. అదే అపొస్తల కార్యాల గ్రంథం నుంచి ఈరోజు మరొక అధికారి జీవితం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక అధికారి జీవితం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అతను ఎక్కిపోయించండి. దేవుని వాక్యం పట్టుకొద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం పరిశుద్ధ లేఖనాలను తీయాల్సిందిగా చదవలసిందిగా అందరికి మనం చేస్తా ఉన్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం 34వ వచనాల వరకు రాయబడ్డ ఈ లేఖన భాగం నుంచి ఒక ఇద్దరు అధికారుల జీవితాలను మనం చూడాలి. ఇద్దరు అధికారులు అనడం కన్నా ఈ ప్యాసేజ్ అంతా కూడా ఫిలిప్పీన్ జైలర్ యొక్క రక్షణ కొరకు రాయబడ్డ సన్నివేశం, ఒక జైలు అధికారి మారు మనసు పొందిన సన్నివేశం రాయబడింది. నేను ఇద్దరు అధికారులు అనడం వెనుక నా ఉద్దేశం జైలర్ కింద ఉన్న పౌలు శీలలు కూడా మరి వారు అధికారం కలిగిన వారే. జైలర్ అధికారం మరి దాని ఏమంటారంటే ప్రభుత్వం ఇచ్చిన అధికారం, అయితే పౌలుకి ఉన్న అధికారం ప్రభు ఇచ్చిన అధికారం. నేను ఈ లేఖన భాగాన్ని అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 19 నుంచి 24లో ఉన్న ఈ లేఖన భాగం నుంచి మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న భద్రత, ప్రభు చేతిలో ఉన్న భద్రత ఎలా విభిన్నమైనది, ఏది దీర్ఘమైంది, ఏది అవసరమైందో మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. భోషణం ఈ లైన్ ఫుల్ అయింది, నా నెంబర్కి వచ్చి నా రెగ్యులర్ నెంబర్ చేయలేదు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఈ లేఖన భాగం నుంచి మన మన గుర్తించుకోవడానికి, మనకి సింపుల్ గా గుర్తుండడానికి, మనకి మనం నోట్ చేసుకోవడానికి ఈజీగా ఒక 3 పాయింట్స్ ని నేను వివరించాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ఇద్దరు అధికారులు చూస్తా ఉన్నాం. ఒకరు ప్రభుత్వ అధికారి, రెండు ప్రభు చేత అధికారం పొందిన ప్రభు దాసుడైన పౌలు. ప్రభుత్వానికి దాసుడు ఒకరు, ప్రభుకి దాసుడు మరొకరు. ఈ ఇద్దరు జీవితాల నుంచి 3 వ్యత్యాసాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి మాట పొజిషన్ ఇన్ గాడ్ వర్సెస్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్. పొజిషన్ ఇన్ గాడ్ వర్సెస్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్. ప్రభులో ఉన్న హోదా, ప్రభుత్వంలో ఉన్న హోదా. మొదటి మాట ఇట్లా రాసుకుందాం, ప్రభులో ఉన్న హోదా, ప్రభుత్వంలో ఉన్న హోదా మొదటి మాట. రెండవ మాట సర్వీస్ ఇన్ గాడ్ వర్సెస్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్. రెండవ మాట సర్వీస్ ఇన్ గాడ్ వర్సెస్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్. దేవుని సేవ, ప్రభుత్వ సేవ. రెండవ మాట దేవుని సేవ, ప్రభుత్వ సేవ. ఇద్దరు జీవితాల నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ మాట సెక్యూరిటీ ఇన్ గాడ్ వర్సెస్ సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్. సెక్యూరిటీ ఇన్ గాడ్ వర్సెస్ సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్. ప్రభుత్వం ఇచ్చే భద్రత, ప్రభు ఇచ్చే భద్రత, ప్రభుత్వం ఇచ్చే భద్రత, ప్రభు ఇచ్చే భద్రత. ఈ మూడు మాటలను దయచేసి నోట్ చేసుకుంటే, ఈ మూడు మాటలను మనం ఈ కాంటెక్స్ట్ నుంచి, ఈ లేఖ భాగం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటి మాట వారి పొజిషన్, రెండవ మాట వారి సర్వీస్, మూడవ మాట వారికున్న సెక్యూరిటీ. మొదటి మాట వారి హోదా, రెండవ మాట వారి సేవ, మూడవ మాట వారి యొక్క భద్రత. ఈ మూడు మాటలు దయచేసి రాసుకోండి. ఆ మూడు మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. కీలక వాక్య భాగాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను. చూద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 16:23-25 చూద్దాం. 23-25 చూద్దాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి, ఖైదీలు వినుచుండేరి. మీ అందరికి ఈ లేఖన భాగం మరి పరిచయమే అనుకుంటున్నాను. పరిచయం కాకపోతే మరి మంచిది, పరిచయం అయితే అది కూడా చాలా మంచిది. అయినా ఒక మారు తెలిసిన సందర్భం అన్నట్టుగా కాకుండా, దేవుడు ఉదయకాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగికి, ప్రభు యొక్క సేవకునికి మధ్య వ్యత్యాసాన్ని మనకి చూపించే సన్నివేశం. ఇక్కడ మనం చూస్తున్న అధికారి ఎవరంటే జైలర్, జైలు మీద అధికారం కలిగిన నాయకుడు, చెరసాల నాయకుడిగా మనం పిలుస్తున్నాం. చెరసాల నాయకుడు లేదా జైలు అధికారి అన్న మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక హోదా ఆయనకుంది, అధికారం ఆయనకుంది, ఆయన కింద చాలా మంది ఖైదీలు ఉన్నారు. ప్రభుత్వం ఆయన్ని ఎందుకు చేసింది? ప్రభుత్వం ఆయన్ని అధికారిగా ఆ జైలు మీద నియమించింది. ప్రభుత్వం ఆయన చేతిలో అధికారాన్ని ఉంచింది అన్న మాట మనకు అర్థమవుతా ఉంది. కనుక ఒకసారి ఇలా అంటాను, ఆయన అధికారి కనుక, జైలు అంతటి మీద అధికారి కనుక, ఆయన యొక్క పొజిషన్, గవర్నమెంట్ లో ఉన్న ఆయన పొజిషన్ అధికారి కనుక, ఆయన ఎలాంటి జీవితం జీవిస్తూ ఉంటాడు, ఆయన లోకానికి ఎలా కనబడతాడు? నిజంగా ఈరోజు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని చూస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా మరి ఒక ఎలా ఉంటదంటే, వాళ్ళు లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్స్ గా కనిపిస్తారు. మనం కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నాం కదా, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి, మనం ఊపిరి బిగబట్టి మన ముందున్న పరుగు పందాలు అన్నిటిని కంప్లీట్ చేసి, మనతో పాటు చాలా మంది జాబ్ సెలక్షన్కి వస్తే వారందరికంటే మనం మాత్రమే సెలెక్ట్ అయ్యి ఈరోజు అధికారులుగా ఉన్నవారు ఉన్నారు. అలాగే సిబ్బందిగా కూడా పనిచేస్తున్నవారు అనేక మంది మన సహవాసంలో ఉన్నారు. కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుందంటే, అన్ని విధాలుగా కూడా లోకం మెచ్చుకుంటది. ఉద్యోగస్తులు వీరు వీరి చేతిలో అధికారం ఉంటుంది, వీళ్ళతో పరిచయాలు ఉంటే, కొన్ని పనులు జరిగితే వీళ్ళతో పరిచయాలు పెంచుకోవాలని చెప్పి లోకం మనల్ని నిజంగా గౌరవిస్తున్నారా, నటిస్తున్నారా అన్నది అప్రస్తుతం. మనం మాత్రం అధికారులు కనుక తప్పకుండా లోకంలో ఒక గుర్తింపు ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక గౌరవం కూడా మనకుంటుంది. అలాగే మిగతా విషయాలన్నీ కూడా ఏవి తక్కువ లేకుండా అన్ని మనకు వస్తాయి. మరి మంచి జీతం ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది, ఉండడానికి మంచి ఇల్లు, తిరగడానికి కారు, సకలం సమృద్ధిగా కలిగిన జీవితమే ఈ ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీవితం. కనుక ప్రభుత్వం ఎవరైతే మరి ఎవరైతే తన ఉద్యోగిగా ప్రభుత్వంలో జాయిన్ అవుతారో ఆ ఉద్యోగికి భద్రతనివ్వటం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఆయనకి అన్ని విధాలుగా ర్యాంక్ను బట్టి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈరోజు ముక్తకంఠంతో మనం అందరం ఏకీభవించి చెప్పగలిగిన మాట, మరి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారో వారు జ్ఞానవంతులుగానే పిలువబడుతున్నారు. వారు వారు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు సొసైటీలో పొందుకుంటున్నారు. ఆ మాట మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనుక అందరూ ఇందులో వ్యత్యాసాలు ఏమి లేకుండా అందరూ కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయాలని ఆశపడుతున్నారు. మనం కూడా కష్టపడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యాం. కనుక పొజిషన్ ఇన్ గవర్నమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, నిజంగా అది మనందరికీ ఇష్టం, అది మనందరం కోరుకున్నాం, కోరుకుని ఈ ఉద్యోగంలో కూర్చాము. కష్టమైన ఏదైనా ఇబ్బంది అయినా సరే చాలా సంతోషంగా మనం ఈ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించడానికి ఇష్టపడతా ఉన్నాం. లోకం దృష్టిలో ఈ చెరసాల నాయకుడు నిజముగా జ్ఞానవంతుడిగా కనిపిస్తా ఉంటాడు. ఆ రెండో వ్యక్తిని మనం చూస్తే పొజిషన్ ఇన్ గాడ్, దేవుని సేవకుడు ఎలా కనబడుతున్నాడు ఈ కాంటెక్స్ట్ లో ఈ సందర్భంలో అని చూస్తే 23వ వచనాన్ని చూడాలి. 22వ వచనాన్ని మనం చూడాలి. 22వ వచనం మనం చెరసాల నాయకుడి కొరకు మన మూలవాక్యం రాసుకోవాలని ఆశపడితే 23, 24 వచనాల్లో చెరసాల నాయకుడి కొరకు చూస్తాం. ఒకసారి చెరసాల నాయకుని కొరకు ఆయన పొజిషన్ కొరకు రాయబడిన మాట చదువుకొని ముందుకెళ్ళాం. 23, 24 అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 23, 24 వచనాలు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చెరసాల నాయకుడుగా ఆయన ఉన్నాడు. 24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి దూసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. కనుక ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేతి కింద ఖైదీలున్నారు అన్న మాట మనం చూస్తున్నాం. ఆయనకున్న హోదా, ఆయనకున్న అధికారం, ఆ రెండు కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక ఆ పొజిషన్ ఇన్ గాడ్, దేవునిలో ఉన్న హోదా, దేవుని సేవకుడుకున్న హోదా లోకం దృష్టికి ఎట్లా కనబడుతుందో చూడాలంటే 22వ వచనాన్ని మనం చదువుకోవాలి. 22, 23, 24 వచనాల్లో ఒకసారి వారి జీవితాల కొరకు రాయబడిన మాటలో మనం చూద్దాం. అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మీగా వచ్చాను. లోకం దృష్టిలో పౌలు శీలలో ఎలా కనబడుతున్నారు? లోకం దృష్టిలో చెరసాల నాయకుడు జ్ఞానవంతుడిగా అధికారిగా కనబడుతున్నాడు. బాగుంది. లోకం దృష్టిలో పౌలు ఎలా కనబడుతున్నాడు, ఎలా ఎలా కనబడుతున్నాడు అంటే కొట్టడానికి వచ్చారట దొమ్మిగా. మీరు మత ప్రచారం చేస్తున్నారు, మీరు వేరొక దేవుని నమ్మని బోధిస్తున్నారు, మీరు మా లాభాలు మా లాభాలకు నష్టం కలగజేస్తున్నారు అని ఒక నిందలు వేసి జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చిరి అన్న మాట రాయబడింది. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని దత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. ఇక పెద్దలు న్యాయాధిపతులుగా ఉన్న వారికి ఎలా కనబడ్డారు? మత మార్పిడి చేస్తున్న వీళ్ళని పనిష్ చేయాలి, శిక్షించాలని చెప్పి వారిని బెత్తాలతో కొట్టమని శిక్ష విధించారట. 23వ వచనంలో శిక్ష అమలు చేయబడింది. వారు చాలా దెబ్బలు కొట్టి 22వ వచనంలో వస్త్రములు లాగివేసి అన్న మాట చూసాం. వారిని ఏమాత్రం గౌరవిస్తుందా లోకం? వారిని ఏమాత్రం పౌలు శీలల్ని లోకం గౌరవిస్తుందా అంటే ఎంత మాత్రం గౌరవం లేదు, పైగా ఎంత అవమానమో, ఎంత అవమానం కలిగిస్తున్నారో. ఆ దుమ్మిగా వచ్చారట, వారి మీద శిక్షించమని చెప్పి తీర్పు తీర్చారట, వారి బట్టలు లాగేశారట. ఆ 23 వచనంలో చాలా దెబ్బలు కొట్టారట, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవన్నని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేస్తున్నారు. భద్రంగా కనిపెట్టాలి, చెరసాలలో వేసి, ఇంట్లో ఉంచి కాదు, చెరసాలలో వేసి కనిపెట్టాలి జాగ్రత్త అని చెప్పి గాడు నియమిస్తా ఉన్నారు. ఈ అధికారి ప్రభుత్వ అధికారి కనుక ఆయన ఏం చేశాడు, ఆయన జాగ్రత్త అన్నారంటే ఈయన మామూలు జాగ్రత్తలు తీసుకోవట్లా, 24 చేతులు అధికారం ఉంది కదా, ఏ నచ్చితే అది ఎలా చేయాలనిపిస్తే అలా చేసేసేవాడుగా ఆయన కనిపిస్తున్నాడు. ఏం చేశాడు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అలా ట్రీట్ చేస్తున్నాడు ఈ చెరసాల నాయకుడు వారిని. ఎందుకు, అడగడానికి ఎవరు లేరు, వెనకాల ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, పైగా చూడడానికి ఆకారాలు ఏమి గొప్ప కాలేవు, పైగా వారు వారు పట్టబడ్డ వారు నేరస్తులుగా కనబడతా ఉన్నారు. మామూలుగా జైల్లో పెట్టచ్చు, మామూలుగా జైల్లో పెట్టలేదు ఆయన 24 వచ్చిన లోపల చెరసాలలోకి త్రోసారట. చెరసాలలో డార్క్ రూమ్స్ ఉంటాయి కదా, బాగా ఎక్కువ ఇబ్బంది పడే రూమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలోకి ఈ చెరసాల నాయకుడు వారిని తీసుకెళ్లాడు అన్న మాట చూస్తున్నాం. సరే, లోపల చెరసాలలోకి వేసావు, చెరసాలకి తాళం వేస్తావు, బాగానే ఉంది, అంతమే ఆగినవాడు కాదు, లోపల చెరసాలలో వేశాడు. రెండు, ఇంకేం చేశాడు, వారి కాళ్ళకు బొండ వేసి బిగించాడు. ఎందుకు ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నాడు ఈయన, ఎందుకు ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నాడు ఈయన, ఎంత లోకువు కదా దేవుని సేవకులు అంటే, ఎంత లోకువు కదా నీతిగా నమ్మకంగా జీవించేవారంటే, నోరు లేని వాళ్ళు, మాట్లాడే చేతకాని వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి విలువనివ్వడానికి ఈ లోకం ఇష్టపడదు, లోక అధికారులు ఇష్టపడరు. కనుక లోపల చెరసాలలోకి త్రోసాడు, అంతమాత్రమే కాదు కాళ్ళకి బొండ వేశాడు, అంతమాత్రమే కాదు వారికి మళ్ళా కావలిని కూడా నియమించాడు. కనుక ఎలా కనబడుతున్నాడు భౌతిక నేత్రాలకి పౌలు, లోకం దృష్టిలో పౌలు శైలిని ఎలా కనబడుతున్నారు, పిచ్చోడు, పిచ్చోడు. ఉండడానికి ఏమో సరైన ఇల్లు ఉండదు, తినడానికి ఏమో సరైన తిన్ను ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండదు, ఆకారం ఏమో ఎలా ఉంటుందంటే టిక్ టాప్ ఏం కనబడరు, ఏం కనబడరు. లోకంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎలా కనబడతాడు, ఎప్పుడు బయటకు వచ్చినా ఆ టీవీ పోకూడదు, ఆ హుందాతనం పోకూడదు, ఎక్కడ దిగజారకుండా అదని ఆ స్తోమతను, ఆ డిగ్నిటీని అట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక్క మాట అనాలన్నా, కళ్ళెత్తి ఎర్రగా చూడాలన్నా, వాళ్ళకి ఎదురు రావాలన్నా లోకం ఎంత భయపడుతుందో ఆయన అధికారి అన్న గౌరవాన్ని లోకం ఇస్తుంది. అలాగే దేవుని సేవకుడికి, దేవుని సేవకుడికి లోకం ఇచ్చే గౌరవం ఎట్లా ఉంది, అస్సలు అస్సలు పట్టించుకోరు, లోకంలో వెర్రివారుగా పిచ్చివారుగా కనబడుతూ ఉన్నారు. సరే, లోకం దృష్టిలో గవర్నమెంట్ ఎంప్లాయీ జ్ఞానవంతుడిగా కనబడుతున్నాడు, లోకం దృష్టిలో దేవుని సేవకుడు మరి బతకడం చేతకాక బైబిల్ పట్టుకున్నాడు అంటారు పాత కాలంలో సామెత, అట్లాగా చాలా చీప్గానే కనబడుతూ ఉన్నారు. అయితే పరలోకం దృష్టిలో ఎలా కనబడుతున్నారు దేవుని సేవకులు, లోకం దృష్టిలో చిన్నవారిగా కనబడుతున్నప్పటికీ పరలోకం దృష్టిలో వీరు ఎలా కనబడుతున్నారు అన్న మాట మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే ఒక మాట మనం చదువుతాం. మనకి పురుగొల్పు కొరకు, ప్రోత్సాహకరంగా ఉండడానికి కొరకు ఆ మాట చదివితే బాగుంటుంది. అదే 16 అధ్యాయంలో వారు పరలోకం దృష్టిలో ఎలా ఉన్నారో రాయబడింది. 16:17 వారెవరో, వారి యొక్క ఆధిక్యత ఏంటో, వారికున్న ప్రివిలేజెస్ ఏంటో, వారు ఎంత ధన్యులో అన్న మాట మరి మనుషులు గ్రహించలేకపోతున్నా, దెయ్యం పట్టిన ఆ స్త్రీ ఎంత చక్కగా వారి గురించి మాట్లాడుతుందో చదువుతాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 16:17 వచనంలో ఇలా రాయబడింది, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరట? సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అన్న మాట అక్కడ రాయబడింది. ఏ అధికారం కింద వారు ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కొంచెం ఒక ఆకు ఎక్కువ విన్నట్టే కదా. అలాగే మరి అధికారాలలో గవర్నమెంట్ ని బట్టి మన విలువనిస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడిన వారి అధికారంలో ఎలాంటిదంటే సర్వోన్నతుడు, గాడ్ ద ఆల్మైటీ, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి యొక్క దాసులట. ఆ దేవుడి యొక్క దాసులు అన్న మాట మనం చూస్తున్నాం. కనుక మొదటి మాట పొజిషన్ ఇన్ గవర్నమెంట్ మనందరం ఆశపడుతున్నాం. మనం ఆల్రెడీ ఆ ఆశను తీర్చుకున్నాం. మనం ఇక మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ లో ఒక పొజిషన్ లో కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాం. కారణం దానివల్ల ఉన్న బెనిఫిట్స్ అలాంటివి. చక్కటి జీవితం, చక్కటి జీవితం కోరుకున్నవన్నీ కాళ్ళ దగ్గరకు వస్తే సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మంచి జీతాలు ఇస్తుంది, అలవెన్సెస్ ఇస్తుంది, అన్నిటికీ కూడా అన్ని సదుపాయాలు కలుగుతాయి. హెల్త్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, చాలా మనకు కావలసినవన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. కనుక మనం గవర్నమెంట్ లో పొజిషన్ కొరకు తాపత్రయపడుతున్నాం. అయితే దేవుళ్ళు పొజిషన్ కొరకు తాపత్రయపడుతున్నారా? దేవుళ్ళు ఈ హోదా నాకు కావాలని మనం కానీ మన పిల్లల పట్ల కానీ అలాంటి తలంపు చేస్తున్నామంటే వద్దు అనుకుంటున్నాం. దేవుని సేవకు మన పిల్లలు ఇవ్వాలన్న మాట దగ్గర మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. జరువులు పాములు పాగుతున్నట్టుగా ఉంటది ఆ మాట. ఎందుకంటే ఏముంది దేవుని సేవలో? ఏమి లేదు, ఏమి లేదు. బతకడం చేత కాక పోషించే వాళ్ళాక చాలా అనిత్యమైన జీవితం అన్నట్లుగా మన అభిప్రాయం. కానీ పరలోకం దృష్టిలో వారెవరంటే దేవుని దాసులు. పరలోకం దృష్టిలో వారెవరంటే మరి దయ్యాల మీద అధికారం కలిగిన వారు. పౌలు దెయ్యం పట్టిన ఆ స్త్రీని గద్దించినప్పుడు దయ్యం వదిలిపోయినట్లుగా మనం ఆ మాట చదువుతాం. 18వ అధ్యాయం 18వ వచనంలో ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండు గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నువ్వు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అండర్లైన్ చేయండి, ఎంత అధికారం కలిగిన మాట అంటే వెంటనే అది ఆమెను వదిలిపోయాను. కనుక దయ్యాలపైన అధికారం కలిగిన వారుగా దేవుని సర్వోన్నతమైన దేవుని దాసులుగా మరి మీరు కనిపిస్తా ఉన్నారు. మీరు పరిస్థితులపై కూడా వారు అధికారం కలిగిన వారుగానే మనం చూడగలం. సరసాల లోపలి ఎరుము కాళ్ళకి బొండ అధికారి అయిన సరసాల నాయకుడు కఠినాత్ముడు అయినప్పటికీ ఏ పరిస్థితి కూడా మనకు ఆటంకం కాలకపోయింది. చెరసాల లోపలి గమనిస్తే ఉంచారు గాక, కాళ్ళకి బొండ వేస్తే వేశారు గనక. వారి దేవుడు ఎంత శక్తిమంతుడంటే చెరసాల పునాదులు కదిలించి చెరసాలలోంచి కూడా వారు బయట తీసుకుని రావడానికి శక్తి కలిగిన దేవుని దాసులుగా వారు ఉన్నారు. కనుక పిల్లరా, ఇక్కడ ఇరెండు మాటల దగ్గర ఒకటి ప్రభుత్వ అధికారికున్న ప్రివిలేజెస్ ఏంటి, ప్రభు సేవకులకున్న ప్రివిలేజెస్ ఏంటో మనం చూసాం. అందులో లోకం దృష్టిలో ప్రభుత్వ అధికారులు జ్ఞానవంతులుగా పొగడబడతా ఉన్నారు. లోకం దృష్టిలో ప్రభు యొక్క అధికారులు మరి దేవుని సేవకులు అమాయకులుగా హేళన చేయబడేవారుగా కనబడతా ఉన్నారు. అయినా వారి యొక్క హోదా ఎంత శ్రేష్టమైందో పౌలు హోదాను బట్టి మనం అర్థం చేసుకోగలం. కనుక ఈరోజు మనం ప్రభుత్వంలో ఒక హోదాలోకి వచ్చాం. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడ్డ ధన్యత ప్రభువులో కూడా హోదాను సంపాదించుకుంటే లోకంలో నువ్వు జ్ఞానవంతుడిగా పిలువబడుతున్నావు, పరలోకంలో కూడా నువ్వు జ్ఞానవంతుడిగా పిలువబడతావు. కనుక ప్రభుత్వంలో పొజిషన్ కొరకు ప్రాకులాడి ఎంత ప్రయాసపడ్డ మనం ప్రభువులో మాకు గుర్తింపు కొరకు, ప్రభువులో ఒక స్థానం కొరకు ప్రయాసపడితే మన జీవితానికి సార్థకత అన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అలాగే పిల్లరా, రెండవ మాట మీకు చెప్పిన ప్రారంభంలో స్టేట్మెంట్ లో రెండో స్టేట్మెంట్ సర్వీస్ ఇన్ గాడ్ వర్సెస్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్. రెండో మాట మనం ప్రభుత్వ సేవ అలాగే ప్రభు సేవ, ప్రభుత్వ సేవ ప్రభు యొక్క సేవ. మనం ప్రభుత్వ సేవ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే నిజంగా 16:24 ఈ మాట చూస్తాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది, అతడు అట్టి ఆజ్ఞను పొంది అన్న మాట రాయబడింది. అంటే ఈయన చెరసాల నాయకుడే కాని ఈయనే కంప్లీట్ గా అన్ని కాదు, ఈయన మీద అధికారులు ఉన్నారు. పై అధికారులు చెప్పింది ప్రభుత్వ యొక్క ఉత్తర్వులు ఎలా ఉంటే అలా సుచా తప్పగా పాటించాల్సిన ఒక అధికారానికి లోబడ్డవాడు. కనుక తాను యజమాని ఎవరంటే ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా నమస్తే చెప్పాలి, సలాం కొట్టాలి, చెల్లిటి కొట్టాలి. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా లోబడి విధేయత చూపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఉత్తర్వులను అమలు పరుస్తూ ఉండాలి. ప్రభుత్వం మరి ఆ రోజు ఆ చెరసాల నాయకుడికి ఒక ఆర్డర్ పంపించింది, ఇదిగో ఈ ఖైదీని కనుక పై అధికారులు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. అవును కదా, మనం అధికారులుగా పిలువబడతాం, మనం అధికారులు కాము, అధికారి కింద బానిసలు. మనం స్వతంత్రులుగా ఫీల్ అవుతా ఉంటాం, మనం ఎంత చేపితే అంత, ఏం చేయాలనుకుంటే అంత చేయగలం, మన చేతిలో అంతా ఉంది, ఏదైనా సరే మనం చెప్పితే అట్టే జరిగిపోతుంది అన్నంతగా మరి విన్నపిస్తాం. గాని వాస్తవానికి ఇలా చెప్పాలి, ఈవెన్ ఎంత జిల్లా స్థాయి అధికారిగా ఉన్నప్పటికీ ఆ అధికారి మరొక అధికారి కింద లోబడ్డవాడు. రేంజ్ డిఐజీ అయినప్పటికీ ఆ అధికారి డీసీకి లోబడ్డవాడే. రేంజ్ డీసీకి అయినప్పటికీ ఆ అధికారి ముఖ్యమంత్రికి లోబడ్డవాడే. కనుక దొంగదున్న అధికారులన్నీ ఎలా ఉన్నాయంటే మరొకరు కింద ఉండేదిగా భూమి మీద ఉన్న అధికారాలను మనం చూస్తా ఉన్నాం. మరొకరి కింద లోబడ్డ అధికారాలు గాని భూమి మీద ఉన్న అధికారాలు అన్నిటినీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈయన సర్వీస్ ఎట్లా ఉందంటే పేరుకు మాత్రమే మేము గవర్నమెంట్ సర్వెంట్స్, పేరుకు మాత్రమే మేము పబ్లిక్ సర్వెంట్స్ అన్న మాట చెప్పుకుంటాం. గాని ఈ నా మాటలో కొంచెం ఉద్యోగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేమో అన్నట్టుగా ఉంటుంది. నేనే ఉద్యోగానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, వాస్తవాలు రియాలిటీ ఏం జరుగుతా ఉందో ఆ విషయాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. పేరుకేమో గవర్నమెంట్ సర్వీస్, మనం చెప్పేదేమో ప్రజా సేవకులుగా మనం ప్రభుత్వ సేవ ప్రజాసేవగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే మనం సేవ చేస్తుంది ప్రజలకు కాదు పై అధికారులకి, మనం సేవ చేస్తుంది ప్రజలకు కాదు పై అధికారులు ఎంత చెప్తే అంత. పై అధికారులు ఎంత చెప్తే అంత వాళ్ళు ఏం చేయమంటే అది కేసు కట్టు అంటే అది న్యాయమా అన్యాయమా, కట్టొచ్చా, తప్పెవరిది, ఎవరు నేరం చేశారు, దాని ప్రకారంగా నేను వెళ్ళిపోతానంటే కుదరదు, ట్రాన్స్ఫర్ అయిపోతావు. కనుక పయ్యాలు ఏం చెప్తే అది చేయడమే, ఏం చెప్తే అది చేయడమే. అక్కడ నీతి న్యాయాలంటూ ఏమి లేవు, ఒక లెక్కలు ఉంటాయి, కాలిక్యులేషన్స్ ఉంటాయి, ఆ కాలిక్యులేషన్స్ ప్రకారంగా చేయాల్సిందే. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ ఈక్వేషన్స్ అన్నిటి పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. దానికి మనం పెట్టిన పెద్ద పేరు ప్రజాసేవ. ప్రజాసేవ మనందరికీ తెలుసు, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతగా ప్రజాసేవ చేస్తున్నారో మనందరికీ తెలుసు. కనుక ఒక మోసం అయితే జరుగుతూ ఉంది, అక్కడ సర్వీస్ అన్న పేరు పేరుకు మాత్రమే నిజంగా సర్వీస్ అన్నది మనం చూడలేం. నేందుకు ఈ మాటలు సర్వీస్ చూడలేకపోతున్నాం అంటున్నానంటే ఆయన ప్రజల్ని ట్రీట్ చేస్తున్న విధానం, ఈ చెరసాల నాయకుడు ప్రజల్ని ట్రీట్ చేస్తున్న విధానం, ఖైదీని ట్రీట్ చేస్తున్న విధానం ఎంత ఘోరంగా ఉందో. వాస్తవానికి ఈ రోజు మనం ఏమంటామంటే ఈ జైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్షన్ హోమ్స్ అంటాం. మంచి మాట వాడారు దానికి, ఏంటట అక్కడికి వెళ్ళిన నేరస్తులు సంస్కరించబడి ఆ మృగ స్వభావం కలిగిన వారు మంచి స్వభావంతో మంచి వ్యక్తిత్వంతో వారు బయటకు రావాలి. అది ఆ చెరసాల పెట్టడం వెనకాల మరి దాని వెనకాల ఆబ్జెక్టివ్ అదే అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఈయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది, ఈయన యాటిట్యూడ్ ఎట్లా ఉందని మనం ఈయనకు తీర్పు తీర్చడానికి బదులు ఈయన పైన ఎలాంటి ఉత్తర్వులు వస్తున్నాయి, ఇదిగో నేరస్తులు ఏ నేరం చేశారు, పౌలు శీలలో ఏ నేరానికి చెరసాలకు వచ్చారు, నిజంగా అది నేరమేనా, అది చెరసాలలో పెట్టి సంస్కరించాల్సినంత నేరం అంటే నేరం కాదు, వారు ఏ నేరం చేయలేదు, దాని ఒక అన్యాయపు కేసు, ఒక తప్పుడు కేసు మరి బనాయించారు, ఆ తప్పుడు కేసు మీద తీసుకొచ్చి ఇదిగో వీళ్ళని చెరసాలలో భద్రంగా ఉంచి అన్న మాటకి ఆయన ఎంతగా రెస్పాండ్ అయిపోయాడో, ఎంతగా రెస్పాండ్ అయిపోయాడో. అదే కొంచెం సొసైటీలో ఒక స్థాయి ఉన్న నేరస్తులు చెరసాలకు వస్తే ఎట్లా ఉంటే అప్పుడప్పుడు మన విమర్శలు వింటూ ఉంటాం కదా. పెద్ద మాజీ ముఖ్యమంత్రి కేసులో జైలుకి వెళ్ళాడు, మాజీ మంత్రి కేసులో జైలుకి వెళ్ళాడు, జైల్లో రాచభోగాలు, జైల్లో రాచమర్యాదలు, జైల్లో సకలం సమృద్ధిగా అన్ని అందుతా ఉన్నాయన్న విమర్శల కొరకు అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం కదా. అంతే నిజమే, అక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ బట్టే వాళ్ళు పై స్థాయి పై కుటుంబాలకు చెందిన వారైతే చెరసాల ఇంటికి ఏమీ తక్కువ కాదు, ఇంట్లో దొరికేవన్నీ కూడా చెరసాలలో అందిస్తారు. ఇక్కడ మరి ప్రజాసేవకులుగా పిలువబడుతున్న ఈ ఉద్యోగస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రజలతో అంటే ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా చాలా కఠినంగా నిర్దయతో. అక్కడ కరెక్షన్ హోమ్స్ గా పిలువబడుతున్నాయి కానీ ఎట్లాంటి కరెక్షన్స్ ఖైదీల జీవితంలో జరగట్ల. అక్కడ ప్రభుత్వ సేవకులుగా ప్రజాసేవకులుగా పిలువబడుతున్నారు కానీ నిజానికి చేస్తుంది ప్రజాసేవ కాదు, ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నామన్న మాటలు చెప్తున్నారు. ప్రజాసేవ అన్నది లేదు, ప్రజల హక్కులకి విలువ లేదు, ప్రజలకే విలువ లేకుండా ఆ చెరసాల నాయకుడు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. కనుక చెరసాలకి జైల్స్ కి ముద్దాయిలు వెళ్తే చిన్న దొంగ ఏదో ఒక దొంగతనంలో పట్టుబడి జైలుకి వెళ్ళాడు, ఆ లోపల ఏమైందంటే మంచి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి గజ దొంగలు అందరితో పరిచయం అవుతుంది. ఇప్పుడు దాకా చిన్న దొంగ రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కరెక్షన్ హోమ్ ఎలాంటి వ్యక్తిని బయటకు పంపిస్తుందంటే ఒక గజ దొంగను బయటకు పంపిస్తుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇంకొకసారి నేను ఎప్పుడు నేరం చేయకూడదు, ఇంకొకసారి నేను ఎప్పుడు కూడా ఈ జైలుకి రాకూడదు, నా బుద్ధి గడ్డి తిని నేను మొదటి తప్పు చేశాను. ఇది నా జీవితంలో ఫస్ట్ నేరం, ఇదే నా జీవితంలో చివరి నేరం. ఇక నేను ఎప్పుడు ఈ తప్పు చేయనన్న తీర్మానంతో బయటకు వస్తాడా? ఆహా, అలాంటి కరెక్షన్ ఇది జరుగుద్ది అక్కడ. అక్కడ కరెక్షన్ జరిగింది. ఎలాంటి కరెక్షన్ జరిగింది? చిన్న దొంగ గజ దొంగ అయ్యాడు. చిన్న దొంగ జేబు దొంగతనాలు చేసేవాడు ఇంటికి తాళాలు, ఇంటికి కన్నాలు వేసి అంత స్థాయికి ఎదిగి బయటకు వస్తున్నాడు. అది నిజంగా మనం పెట్టుకున్న వ్యవస్థలో మన ద్వారా జరుగుతా ఉన్న మేలు. కనుక పిల్లరా, మరి ఒకసారి అర్థం చేసుకోవాలి, మరి మిగతా వాళ్ళు లోక సంబంధులు, లోక సంబంధమైన అధికారం కలిగిన వారు లోకంతో పాటు కుట్టుకుని పోతా ఉన్నారు. ముందోడు ఎట్లా చేస్తే వెనకాల వచ్చినోడు అట్లాగే చేస్తాడు. ఇక్కడ ఇలాగే చేయాలి సార్, ఇక్కడ ఇది కామన్ సార్, ఇలాగే ఉండాలి, ఇలాగైతేనే జరుగుతాయి. ఏం చేస్తారు అబ్బాయి అంటే, గతంలో ఉన్న సిఏ గారు ఇట్లాగే చేశారు, గతంలో ఉన్న ఎస్ఐ గారు ఇట్లానే చేశారు. అదేమో యాక్సిడెంట్ కేసు, అది అనుకోకుండా జరిగింది. అక్కడ వాడిని బెదిరించి ఏదో ఒకటి చేసి వాడి జేబులు ఖాళీ చేసి నిలువుదోపిడి చచ్చిపోయేమో గుళ్ళుని ఏడుస్తా ఉన్నారు. చచ్చిపోయే గుళ్ళుని ఏడుస్తున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా పంపడం కుదరదు. ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే, అలా చేస్తేనే బండి నడుస్తారు, లేదా బండి నడవదు. ఎంత బాగా చెప్తారో, ఎంత బాగా చెప్తారో, అలా చేస్తేనే బండి నడుగుతట, లేకపోతే బండి నడవదట. మరి లోకంలో ఉన్నవారు, వారు దైవ భయం లేనివారు, మనస్సాక్షి లేనివారు, వారు నిర్భయగా ప్రవర్తిస్తున్నవారు. అలా ప్రవర్తిస్తుండగా మరి ప్రత్యేకించబడ్డ నీవు నేను, దేవుని బిడ్డలుగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం అదే డిపార్ట్మెంట్ లోనికి, అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మనం వచ్చాం. మరి మనకి లోకంలో ఉన్న అధికారులకి ఏమైనా వ్యత్యాసం ఉందా? మనం ట్రీట్ చేస్తున్న విధానానికి మిగతా వాళ్ళు ట్రీట్ చేస్తున్న విధానానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? మనం మనుషుల్ని చూస్తున్నది విధానం, లోకంలో ఉన్న అధికారులు మనుషులు చూస్తున్న విధానానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఎలా కసురుకుంటారో కుక్కను కసురుకున్నట్టు, కుక్కను కసురుకున్నట్టు కసురుకుంటారు. సమాధానం చెప్పడానికి ఖాళీ ఉండదు, పలకరించడానికి ఖాళీ ఉండదు. వాడేమో ఏం అర్థం కాకుండా ఏమైపోతుందో ఆ బతుకన్నట్టుగా గజ 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 వణికిపోతా ఉన్నాడు. మనమేమో ఇంటర్నేషనల్ ముద్దాయిని, అంతర్జాతీయ తీవ్రవాదులు పట్టుకున్నట్లుగా, అంతర్జాతీయ తీవ్రవాదులు పట్టుకున్నట్లుగా వాడి పరిస్థితులు ఏంటి, ఎందుకు నేరం చేశాడు, ఎందుకు తొందరపడి కొట్టాడు, ఎందుకు తొందరపడి ఎలా చేశాడు, ఏ పరిస్థితుల్లో ఈ స్థితికి అతను దిగజారిపోయాడు అని ఒక్క నిమిషం ఆలోచించే మనసు, అని ఒక్క నిమిషం ఆలోచించి ఏమైనా చేయగలిగితే ఆదరించగలిగిన మనసు మనకు మనసు ఉండదు. మనకేంటంటే చట్టమే, వాడు నేరస్తుడు, వాడు దొంగ, వాడు అలాగే అలాంటి వాడితో ఇలాగే మాట్లాడాలి. బాగానే ఉన్నాయి. వాడు దొరికాడు కాబట్టి దొంగ, వాడు దొరికాడు కాబట్టి దొంగ, దొరకని దొంగలు, దొరలుగా పిలువబడుతున్న దొరకని దొంగలు ఎన్ని నేరాలు చేస్తారో. అన్ని చీకటి బ్రతుకులు, అంతా చీకటి జీవితం. బయట కనిపించేదంతా తెల్ల చొక్క, లోపల వేసేవాళ్ళు నల్ల వేషాలు, చీకటి వేషాలు, అంత చీకటి జీవితాలు, అంత చీకటి బ్రతుకులు. ఇక్కడ ఈయన చేస్తుంది నేరం అని ఆయన మనస్సాక్షికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయినా సరే మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా, గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తేనేమో అది నేరం అనకూడదు. దాని ఏమనాలి? మామూలు అనాలి. దాని ఏమనాలి? బహుమానం అనాలి. దాని ఏమనాలి? దాని విషయాలు మనం అసలు మాట్లాడనే మాట్లాడకూడదు. వాడు 10 రూపాయలు దొంగతనం చేస్తే మొన్న ఎక్కడ కృష్ణా జిల్లా ఎమ్మరువు అనుకుంటా, ఎంత లంచం ఎంతది? 1 కోటి రూపాయలు. లంచం 1 కోటి రూపాయలా? ఎవరు రాశారట? గిన్నీస్ రికార్డ్ కి 2 మెయిల్స్ పెట్టారట. ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎక్కడా కూడా 1 కోటి రూపాయలు లంచం తీసుకుంటూ తిరుగుతూ ఉండడు. మా ఊరికి దయచేసి గిన్నీస్ రికార్డ్ లో ప్లేస్ మాకు కావాల్సిందే అని చెప్పి రాశారట. అది ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్న ప్రజాసేవ. కనుక ఇక్కడ మనం వారి సర్వీస్ చూస్తా ఉన్నాం. దేర్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ అండ్ గాడ్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాము అని చెప్పుకుంటున్న వారు మరి ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు? అది కరెక్షన్ హోము, కానీ ఖైదీలకి కరెక్షన్ జరగదు. వారి ప్రజా సేవకులు, కానీ ప్రజలకి సేవలు ఉండవు, ప్రజల్ని పట్టించుకోరు. ఆ కరెక్షన్ హోమ్ లోకి చిన్న నేరస్తుడు వెళ్తే పెద్ద నేరస్తుడిగా మారిపోయి నిజంగా కరెక్షన్ జరిగింది, కానీ అది పాజిటివ్ కరెక్షన్ కాదు, నెగిటివ్ కరెక్షన్. నెగిటివ్ కరెక్షన్ జరిగింది. మనుషుల్ని మనుషులుగా చూడడం చేత కావట్లా, మనుషుల్ని మనుషులుగా మాట్లాడే చేత కావట్లా. ఎలా మాట్లా ఎలా చూస్తున్నాడు? చిన్న ఏ నేరం చేశాడని చెప్పి పౌరు చీరలు కుట్టేశారు, అప్పటికే బట్టలు ఊడదీసేశారు. కుట్టేసి బట్టలు ఊడదీసేసి చాలా ఘోరంగా ట్రీట్ చేసి జైల్లో తీసుకొస్తే ఈ జైలు అధికారి ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు? మామూలు కాదు, లోపల చెరసాల. ఆ లోపల చెరసాలలో కాళ్ళకు మళ్ళా బొండ కదలడానికి లేదు. ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తా ఉన్నాడు, ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తా ఉన్నాడు. సరే, మరి ప్రభుత్వ సేవ ఎలా ఉందో మనం చూసాం. మరి ప్రభు సేవ ఎలా ఉంటుందో కూడా చూస్తే మనకి స్పష్టమైన వ్యత్యాసం అర్థమవుతుంది. ప్రభు యొక్క సేవ ఎట్లా ఉంటుంది? ఈ పౌలు ఈ నేరస్తుడిగా పిలువబడికి చెరసాలకు వచ్చాడు కదా, ఇంతకీ ఏం చేశాడు? ఏం చేశాడు? ఏ నేరం చేసి వచ్చాడు? ఆయన చేసిన తప్పేంటి? ఆయన చేసిన నేరం ఏంటో అర్థమవ్వాలంటే మనం ఇక్కడ ఆయన చేసిన నేరం, ప్రధానమైన నేరం మనకి ఆ 16 అధ్యాయంలో కనబడుతుంది. ఏ నేరం చేశాడో చూద్దాం మరి. ఏ నేరం చేశాడో చూద్దాం మరి. 18వ వచనం ఏమి రాయబడింది అక్కడ? 16వ వచనం చదివితే బాగుంటుంది. 16:18 మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అని దయ్యం పట్టినదై సోదు చిప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఒక అమ్మాయి పరిస్థితి సొసైటీలో ఎట్లా ఉందంటే పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో సంతోషంగా ఉండవలసిన ఆ యవన స్త్రీ అమ్మాయి దోపిడికి గురైంది. దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన ఆ స్త్రీ సోదు చెప్తా ఉంది. ఆ స్త్రీ చుట్టూ ఒక కొఠారి తయారైంది. యజమానులు ఏం చేస్తున్నారట? ఆమెని మారనివ్వటం వల్ల, ఆమె జీవితం నుంచి దెయ్యం రావటం ఆమె జీవితానికి శాపం అయితే, ఆ స్త్రీకి దెయ్యం పెట్టడం ఈ యజమానుల అందరికీ కూడా ధనం, కాసులు వర్షం కురిపించే సంగతి. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆమె జీవితం నిలువునా నాశనం అయిపోయినా పర్లేదు, మా జీవితం నిండుతున్నాయి అంతే చాలు, ఆమె వలన బహులాభము సంపాదించుచున్నారట. ఆ సూది చిప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది కదా. సొసైటీలో దూపిడికి గురవుతా ఉన్న ఈ యవన స్త్రీని 18వ వచనంలో దేవుని సేవ అంటే విడిపించటం. దేవుని సేవ అంటే లోపడి చెరసాలలో బంధించటం కాదు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించటం. 18వ వచనం మనం చూస్తాం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచున్నది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవునికి స్తోత్రం. ఎంత కాలంగా బంధించబడిందో, ఎంత కాలంగా దోపిడీ గురవుతా ఉందో, ఆ స్త్రీ ఎంత కాలంగా ఈ భయంకరమైన జీవితాన్ని చీకటి బ్రతుకుని బ్రతుకుతా ఉందో, దేవుని సేవకులు ఆమెను విడిపించారు. ఆమెకు గొప్ప విడుదల ఆమెకు కల్పించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. వీరు ప్రభు యొక్క సేవకులు చేస్తున్న సేవ ఎట్లాంటిదంటే, జీతాలు తీసుకొని నెలకి వేలకు వేల రూపాయల జీతాలు తీసుకొని, లక్షల రూపాయలు ఖరీదైన కార్లు ప్రభుత్వం దగ్గర తీసుకొని, నెల నెల దానికి కావలసిన ఫ్యూయల్ డీజిల్ శాంక్షన్ చేయించుకొని, టీఏలు డిఏలు అలవెన్సెస్ అంతా తీసుకుని, మేము ప్రజా సేవకులము, మేము ప్రభుత్వ సేవకులము, వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్, ఆర్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ అని పిలువబడుతున్నారేమో, ప్రజలను పట్టించుకోకుండా పేరు ఒకటి చేసే పని ఒకటి, వారి పేరు ఒకటి వారు చేసే పని ఒకటి, అంతా మోసమే. కానీ దేవుని సేవకులు జీతం లేకపోయినా, అలవెన్సెస్ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా దెయ్యానికి ఇంత ఛార్జ్ చేస్తాం, దెయ్యం పోవాలంటే ఇంత కట్టాలని ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వారు ఉచితంగా వాలంటరీగా వారు చేస్తా ఉన్నా ఈ విశేషమైన సేవకు ఏమని పేరు పెట్టాలి? ఒక స్త్రీని రెస్క్యూ చేశారు, ఆ పని చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ సర్వెంట్స్ కదా, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు చాలా బిజీ, రియల్ ఎస్టేట్ లో చాలా బిజీ, ఆస్తులు కొనుక్కోవడంలో, ఆస్తులు అమ్ముకోవడంలో, ఆస్తులు దాచుకోవడంలో, వాళ్ళు పబ్లిక్ రిలేషన్ కాదు కానీ పొలిటికల్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో రకరకాల పనుల్లో బిజీ, సార్లకు అస్సలు ఖాళీ దొరకదు. కనుక ఇక్కడ పౌలు మరి ఎలాంటి లాభం లేకపోయినా, ఎలాంటి రూపాయి కలిసి రాకపోయినా వారు మనుషుల్ని మనుషులుగా ప్రేమిస్తున్నారు, వారు బంధకాల్లో ఉన్న వారిని వినిపించే వారుగా కనబడుతున్నారు. ఇక్కడ పిల్లరా మరొక మేలు ఈ పౌలు చేసిన మరొక సేవను మనం చూస్తే 27, 28 వచనాలు చూడాలి. అంతలో చెరసాల నాయకుడు మనం పైకి వెళ్ళాలి, 25 చదవాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది, తర్వాత అండర్లైన్ చేయండి, ఖైదీలు వినుచుండిరి. అసలుకి ఖైదీల్ని మార్చాల్సిన బాధ్యత ఎవరిది? ఖైదీల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కరెక్షన్ హోమ్ది. చెరసాలకు వెళ్లిన ఖైదీలు మారు మనసు పొంది మళ్ళా ఈ తప్పు నేను చేసుకోవడదని చెప్పి బుద్ధి తెచ్చుకొని బయటకు రావాలి. ఆ బాధ్యత ఎవరిది? వాళ్ళు మార్చాల్సిన బాధ్యత చెరసాల నాయకుడికి. ఆయనకేం పెట్టదు, సాయంత్రం అయ్యేసరికి ఆయన ఇంట్లో ఒక బార్ ఉంటది, ఆ బార్ లో ఫుల్ గా తాగి పడుకుంటాడు తెల్లారేదాకా, ఆయనకి ఇంకేం కనబడదు. కానీ చెరసాలలో అర్ధరాత్రి ఆ దోమలు కుడతా ఉంటే ఆ కంపు మధ్య పౌలు శీలలు పాటలు పాడుతూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు, వారి పాటలు అర్థవంతమైన, వారి ఆరాధన, వారి మాటలో కరుడు కట్టిన హృదయాలతో ఉన్న ఖైదీల జీవితాల మీద ప్రభావం చూపించింది. ఎంత గొప్ప ప్రభావం అంటే ఖైదీలందరూ పారిపోయే ఛాన్స్ వచ్చింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరస వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోయాయి, అందరూ పారిపోయారేమోనన్న భయపడిపోతా ఉంటే పౌలు అంటాడు 28వ వచనం. అందుకు పౌలు, నువ్వు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని. మేమందరం అంటే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ. ఎంత గొప్ప కార్యము, మన భాషతో వర్ణించలేని ఆ గొప్ప అద్భుత కార్యం కదా. ఖైదీలు మారతారా? మారతారు. ఖైదీల్లో మార్పు చూడగలమా? చూడగలం. అది ప్రజాసేవలో లేదు, అది ప్రభుత్వ సేవలో లేదు, అది కేవలం ప్రభు సేవలోనే సాధ్యం. ఎందుకంటే హృదయాలు, మానవ హృదయాలు అందరిపైన అధికారి ఆయన. రాతి గుళ్ళు తీసివేసి మాంసపు గుళ్ళు ఇచ్చేది ఆయనే. కనుక ఈ సేవకులు చేయని నేరానికి మరి ఆల్రెడీ కొట్టబడి లోపల చెరసాలలో వేయబడి బొండలో బంధించబడి ఉన్నప్పటికీ వారు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. ఒక స్త్రీ దెయ్యం చేత పట్టుబడి దోపిడికి గురవుతూ ఉంటే ఆ దోపిడీదారుల చేతిలో నుంచి, ఆ దెయ్యం యొక్క బంధకాల నుంచి ఆ స్త్రీని విడిపించిన వారు ఈ దేవుని సేవకులు. చెరసాలలో ఉన్న ఖైదీలు, కరుడుగట్టిన నేరస్తులు, ఎన్నో కేసు, ఒకటో కేసు కాదు, 5, 10, 20, ఇన్ని కేసుల్లో ఇన్నిసార్లు జైలుకు వచ్చిన కరుడుగట్టిన నేరస్తులు వారి మాటల చేత ప్రభావితం చేయబడి వారి దేవుని సువార్తను విని వారు మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, దెయ్యం నుంచి యువతిని విడిపించిన సేవ దేవుని సేవకులు చేయడం చూసాం. ఖైదీని సంస్కరించిన సేవ దేవుని సేవకులు చేయడం చూసాం. ఇంకొక విశేషమైన మాట 28వ వచనం మొదటి మాట, నీవు ఏ హాని చేసుకోవద్దు. నీవు ఏ హాని చేసుకోవద్దు. అసలుకి లోపల చెరసాలలో వేసి దొండ బిగించిన ఇతనం నాశనం అయిపోతా ఉంటే చూసి సంతోషించాలి. కానీ ఈ దైవికమైన విలువలు మన ఊహకందని గొప్ప విలువలు. అతడు వీరిని బాధ పెట్టాడు, కానీ వీరు మాత్రం అతనికి హాని జరగకుండా అతనికి మేలు చేస్తున్నారు. శత్రువుని సహితం ప్రేమించి, శత్రువుని సహితము ఆదరించే గొప్ప ప్రేమ, అది కేవలం ప్రభు సేవలో మాత్రమే చూడగలం. కనుక ప్రియులారా, ఒకటి వారి పొజిషన్ చూసాం. పొజిషన్ ఇన్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, కంటికి చాలా ఇంపుగా ఉంది. పొజిషన్ ఇన్ గాడ్, కంటికి ఇంపుగా లేనప్పటికీ పరలోకం దృష్టిలో చూస్తే ఎంత శ్రేష్టమైన స్థితితో, ఎంత ధన్యకరమైన జీవితాలు. రెండు, సర్వీస్ ఇన్ గవర్నమెంట్ చూసాం. ప్రజాసేవ, ప్రభుత్వ సేవగా పిలువబడుతూ వేలకు వేత జీతాలు తీసుకుంటూ వెహికల్ తీసుకొని అసిస్టెంట్లు తీసుకొని ఇంత తీసుకుని ఏం చేస్తున్నారు బాబు అంటే అంత సొంత పనులు, అంత సొంత సేవ, అంత సొంత డబ్బా. దానికోకే ప్రభుత్వం ఇచ్చినవన్నీ వాడు దేనికోసం అంటే సొసైటీ కోసం కాదు, ఆయన సొంత పనుల కోసం అన్ని వాడుకునేది, అన్ని వాడుకునేది. కానీ ఈ దేవుని సేవకులు ఇది నిజా దేవుని ప్రేమ చేత నింపబడి ఒక స్త్రీకి విడుదల, ఖైదీలకి మార్పు, ఆ అధికారి ఆత్మహత్య చేసుకోబోతా ఉండగా ఆత్మహత్య నుంచి ఆ శత్రువు లాంటి అధికారిని సైతం విడిపించిన గొప్ప సేవ ఈ దేవుని సేవకుల సేవలో చూస్తున్నాం. అయితే మరి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మనం మన పొజిషన్ ఇన్ గవర్నమెంట్ అక్కడితో సరిపెట్టుకోకుండా మన ప్రభువులో ఒక హోదాను కలిగి ఉండాలి. ప్రభువులో ఒక హోదాను కలిగి ఉండాలి. మనం ప్రజా సేవకులుగా పిలువబడుతూ ఉన్నాం, అక్కడితో మనం సరిపెట్టుకోకుండా ప్రభు సేవకులుగా మన ఆన్ డ్యూటీలోనే కాదు ఆఫ్ డ్యూటీలో కూడా, మనం ఆన్ డ్యూటీలోనే కాదు ఆఫ్ డ్యూటీలో కూడా నీ చేతికొచ్చిన పని శక్తి వంచన లేకుండా నువ్వు చేయగలిగిన మేలు, నువ్వు చేయగలిగిన సహాయం శక్తి వంచన లేకుండా నువ్వు చేయడం ద్వారా నిజముగా నిన్ను బట్టి నీ ప్రభు ఘనపరచబడతారు. నిజముగా ఆ చీకటి మధ్య నువ్వు ఒక చిరుదీపంగా ఉంటావు. ఆ కఠినాత్మల మధ్య నువ్వు ప్రేమను పంచే ఒక ప్రేమమూర్తిగా మార్చబడతావు. అందుకొరకే కదా యువదీకాల స్వామ్యంలో ప్రభు ఈ విశేషమైన మాటలు మాట్లాడుతున్నారు. చివరి మాట మనం చూసుకుని ముగించుకుందాం. మూడో పాయింట్ మనం చూసుకుని ముగించుకుందాం. సెక్యూరిటీ ఇన్ గాడ్, సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్. ప్రభుత్వం ఇచ్చే భద్రత ఎలాంటిది? ప్రభు ఇచ్చే భద్రత ఎలాంటిది? ఒక గవర్నమెంట్ సర్వెంట్ కి, ఒక ఉద్యోగస్తునికి ప్రభుత్వం ఇచ్చే భద్రత ఎలాంటిది అంటే దాన్ని మనం ఏమంటామంటే ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత. బాగుంది కదా, ఉద్యోగానికి భద్రతనిస్తున్నారు, ఆరోగ్యానికి భద్రతనిస్తున్నారు, ఇంకా దాన్ని ఏమంటారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. రిటైర్మెంట్ లో కూడా అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా నీకు పెన్షన్ పేరుతోటి నీ జీవితానికి భద్రత. ఈ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో. నీకు ఆరోగ్యం బాగోకపోతే ప్రభుత్వం ఆదుకుంటుంది. నీ ఉద్యోగస్తుడు అయ్యావు కనుక నీ ఉద్యోగాన్ని చివరి వరకు చేసుకోవడానికి ప్రభుత్వం నీకు భరోసా ఇస్తుంది. నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత కూడా, ఈ రోజు మరి మనకైతే లేదు కదా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చి నిన్ను ప్రతి నెల నీకు కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది. ఈ మాటలు చాలా బాగున్నాయి. అందుకొరకేనేమో అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడానికి పరిగెడతా ఉన్నాం. అందుకోసమేమో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మారడానికి పరిగెడతా ఉన్నాం. అయితే గవర్నమెంట్ నీకు ఇచ్చిన ఈ ఉద్యోగ భద్రత, ఈ ఆరోగ్య భద్రత, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నది ఎంతవరకు అంటే నువ్వు బ్రతుకుంటేనే. ఎంతవరకు? నువ్వు బ్రతుకుంటేనే. కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి అక్కడి నుంచి అట్లాగే ఇంటికి రాకుండా అక్కడి నుంచి అలా శ్మశానానికి వెళ్తే నీకు భద్రత, ఇదో నీ ఆరోగ్యానికి భద్రత ఎందుకు పనికిరాదు? ఇదో నీ ఉద్యోగానికి భద్రత ఎందుకు పనికిరాదు? ఇదిగో రిటైర్మెంట్ తర్వాత నీకు రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు పనికిరాదు? నువ్వు బ్రతుకుండాలిగా, నువ్వు బ్రతికుండాలిగా. నువ్వు బ్రతుకున్నంతసేపే మేము నిన్ను వాడుకుంటాం, నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతసేపే నిన్ను వాడుకుంటాం. నీ ఆరోగ్యం పాడైపోతే మేమేం చేస్తాం? నువ్వు ఉద్యోగం చేస్తే జీతం ఇస్తాం. ఉద్యోగం చేయడం నీ దగ్గర ఆరోగ్యం లేకపోతే నువ్వు మాకెందుకు? నువ్వు మాకెందుకు? మాకు బరువు, మేమేం చేయలేం, మేమేం చేయలేం. కాబట్టి ఉద్యోగంలో ఉన్న భద్రతను చూసి వాటిని మనం గొప్పగా అనుకుంటున్నాం, కానీ అవి చాలా తాత్కాలికమైనవని జ్ఞాపకం చేస్తున్నాను. అవి చాలా తాత్కాలికమైన అందుకు ఒక మాట మీకు చదివించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 16:26 అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. ఆగుదాం, ఒక్క నిమిషం ఆగుదాం. ఏమైందట యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి జీవితంలో. యాక్సిడెంట్ ఏం చేస్తాయంటే అన్ని తలకిందులు అయిపోతాయి, ఊహలు తలకిందులు ఆవిరిపోతాయి. మనం అనుకున్నవన్నీ ఒకటి జరిగిన ఈ ప్రమాదం వల్ల అన్ని తలకిందులు అయిపోతాయి. అక్కడ ఒక మాట ఉంది కదా, అకస్మాత్తుగా ఏదైనా నీ జీవితంలో జరగచ్చు. నువ్వు ఊహించిన రీతిలో ఏదైనా నీ జీవితంలో జరగచ్చు. దేవుణ్ణి ఉద్యోగం రావడానికి ముందు దేవుడి మీద సంపూర్ణంగా ఆనుకున్నావు. ఎందుకోసం? నీకే ఆధారం లేదు, దేవుడే అనుకున్నావు. ఇదే ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడి మీద ఆనుకోవడం కష్టమైపోతుంది. ఎందుకు? అన్ని ఆధారాలు ఉన్నాయి. నీకు జీతం ఉంది, నీకు పరిచయాలున్నాయి, నీకు మనుషులున్నారు, నీకు స్నేహితులున్నారు, వీళ్ళంతా ఉన్నారు కనుక నాకేం పర్లేదని గుండె ధైర్యంతో నువ్వు బతికేస్తున్నావు కదా. ఒక మాట చెప్పనా, ఏదైతే నువ్వు నమ్ముకున్నావో, ఈ డబ్బు, ఈ మనుషులు, ఈ అధికారం, నీకున్న గవర్నమెంట్ లో ఉన్న సెక్యూరిటీ, ఇవన్నీ టెంపరీ. ఏదైనా నీ జీవితంలో జరగచ్చు. అప్పుడు నీ దగ్గర నిలబడి పెదవి విరిచేవాళ్ళు, అయ్యో పాపం అనేవాళ్ళు తప్ప నిన్ను ఆదుకునేవారు, సహాయం చేసేవారు ఒక్కడ కనబడ్డు. అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంట్ జరగచ్చు, అకస్మాత్తుగా ఏసీ రైడ్ జరగచ్చు, అకస్మాత్తుగా డెడ్లీ డిసీజ్ రావచ్చు, అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు. జరగదా? నా జీవితంలో అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరగడానికి వీలు లేదని చెప్పగలమా? చెప్పలేము. చెప్పే ధైర్యం మనకెక్కడది? మన చేతిలో మన టైం లేదు, మన చేతిలో మన భవిష్యత్ లేదు. చెరసాల నాయకుడు ఆ రాత్రి ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చక్కగా తిని వేణీలతో స్నానం చేసి మంచిగా ఆఫ్ బాటిల్ ఎత్తేసి చక్కగా పడుకొని ఉంటాడు. మళ్ళీ కూడానంత నిద్రమత్తులో ఉంటాడు. ఒక్కసారి ఫోన్ మోగింది, నిద్ర అంతా వదిలిపోయింది. నిద్రపోరా బావని నిద్ర పట్టలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు? అకస్మాత్తుగా మహాభూకంపం. చెరసాల పునాదులు అదిరిపోయాయి. ఏదైతే పునాదిగా చేసుకున్నాడో, ఏది సెక్యూరిటీ అనుకున్నాడో, దేన్ని చూసి విర్రవీగుతున్నాడో, ఏది ఉంటే చాలు నాకు ఇంకేమి అక్కర్లేదు అనుకుంటున్నాడో, ఆ పునాదులు కదిలిపోయాయి. సెక్యూరిటీ అంతా ఇన్సెక్యూరిటీగా మారిపోయింది. పునాదులు కదిలిపోయే వెన్నులో వణుకు. నిద్ర పొమ్మన్న నిద్ర పట్టే పరిస్థితి లేదు. తాగిందంతా దిగిపోయింది. కాబట్టి రాత్రి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చేతిలో కాలాలున్నాయి. దేవుని చేతిలో మనం ఉన్నాం. ఆయన మన ప్రార్థన ఆలకించి మనల్ని ఒక ఉద్యోగస్తుడిగా చేసి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆయన మర్చిపోయి మన సొంత పనుల్లో సో బిజీ అయిపోతామని కాదు, ఆయనకి మహిమ తెస్తామని. జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు మత్తయి సువార్త 5:16. నిన్ను చూసి దేవుణ్ణి స్తుతించాలట, అందుకొరకు నిన్ను నిలబెట్టాడు లోకంలో. నిన్ను స్తుతించడమే సార్, మీరు అంత కాదు ఇంత కాదని మొలక చెట్టు ఎక్కేస్తాడు. ఈయన పూజించుకోవడం బాగా అలవాటు. పొగడతలు బాగా అలవాటు. నేను ఒట్టివాడిని మట్టివాడిని నా ప్రభుని నీ స్థాయిలో తీసుకొచ్చాడని చెప్తే ఆ కృతజ్ఞత ఉందా? ఆహా, అదేమి లేదు. నేనంటే ఏమనుకున్నారు, నా సర్కిల్లో నా పేరు ఏమనుకున్నారు, నేను రోడ్డు మీద యూనిఫామ్ వేసుకొని కారు పెట్టుకుని వెహికల్ పెట్టుకుని నిలబడితే ఫరార్, ఆ రవిడీలకి గుండెల్లో గుబులు ఎంత బాగా చెప్పుకుంటాము. నా పేద స్థితి, తెంట కుప్పి మీద దరిద్రులాంటి జీవితాన్ని నన్ను తీసుకొచ్చిన ఆ దేవుడు ఇక్కడ నిలబెట్టాడన్న మాట ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పావా? ఎప్పుడైనా నలుగురితో నీ జీవితం ఏంటో, నీ దేవుడు నీ జీవితం చేసిన కార్యాలేంటో ఎప్పుడైనా పంచుకున్నావా? జాగ్రత్త, పునాదులు కదిలిపోతాయి. జాగ్రత్త, నిద్ర మొత్తంతా వదిలిపోద్ది. జాగ్రత్త, ఆయన నీ జీవితంలో ఆయన డైరెక్ట్ గా మాట్లాడడానికి ముందు హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. అమ్మా చదువుకుందామా? అమ్మా చదువుకున్నా. 26 వచ్చిన అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను, అంతలో చెరసాల నాయకుడు నిద్ర వదిలిపోయాను. అది అంతలో చెరసాల నాయకుడు నిద్ర మేల్కొని నిద్ర ఇప్పుడు దాకా మంచి మత్తులో ఉన్నాడు అయ్యగారు. ఈయన ఎవరు అడగడానికి లేదు. ఈయనంటే భార్యకి భయం, ఈయనంటే అందరికి భయం. అందరు ఈయనకి భయపడాల్సిందే, ఈయన ఎవ్వరికి భయపడ్డు, ఇలా దేవుని భయం కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని భయం లేకుండా మనం జీవిస్తున్నామా? దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నావా? కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తున్నావా? ఎందుకోసం నన్ను ఉద్యోగస్తులు చేశాడు? ఎందుకొరకు నాకు ఈ హోదాని ఇచ్చాడు? ఎందుకొరకు నన్ను ఆశీర్వదించాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకు నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయనకు నా పట్ల ఉన్న ఏర్పాటు ఏంటి? ఏ రోజైనా ఎప్పుడైనా అడిగావా? అడగకపోతే ఈ రోజు అడుగు. అప్పుడు నీ పునాదులు బాగానే ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఆయన మొదటి ఘనత కంటే రెట్టింపు ఘనతనిచ్చి ఆయన ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాడు. ఆ పర్పస్ మనం మర్చిపోతే, ఎందుకోసం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడన్న సత్యాన్ని మర్చిపోతే పిల్లరా, మోసపోతాం. దేవుడు మనతో ఉన్నాడు కనుక అందరు మనతో వస్తారు. దేవుడు మనకు శత్రువు అయితే మనకు సహాయం చేయడానికి ఎవరొచ్చినా నీకు ఏ లాభం రాదు. కనుక దేవుని శత్రువు చేసుకోవద్దు. దేవుని పట్ల నమ్మకంగా మనం జీవించవలసినగా వారిగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. అక్కడ 16వ అధ్యాయంలో ఏం చేస్తున్నామంటే, 16వ అధ్యాయం 27వ వచనంలో అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అబ్బా, ఆ మాట ఎంత లోతైన మాట. కత్తి దూసి తన్ను తాను చంపుకోబోయాను. ఎందుకు అంత పిచ్చి పని చేస్తున్నాడు? ఉద్యోగం లేదా? ఉంది. మరి పరిచయాలు లేవా? ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ లేరా? ఉన్నారు. అందరు ఉన్నారు. ఏమైనా చేయగలరా? చేయగలరు. ఏం చేయగలరు? ఏం చేయగలరు? నిన్ను ఒక ఉద్యోగస్తుడిగా చెరసాల నాయకుడిగా నిలబెడితే, చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోతే ఇప్పుడు ఈ అధికారే ముద్దాయి. జైల్లో ఖైదీలు అందరినీ తీసుకొచ్చి వరుసలో నిలబెట్టి తన్నింది ఈయనే. రేపు ఈయన తన్నుతారు, ఈయన నడు రోడ్డు మీద ఊరేస్తారు. ఎంత బతుకు బతికి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళడం కన్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోవడమే నాకు మేలు అనుకుని కత్తెత్తాడట. ప్రియులరా, దయచేసి దేవుడు మన పునాదులు కదిలించేవాడు. దేవుడు మన ధైర్యాన్ని తీసేయడానికి, చెడగొట్టడానికి శక్తి కలిగిన వాడు. ఆయన అత్యంత ప్రేమను బట్టి, ఆయన అత్యంత కృపను బట్టి ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఎందుకొరకు ఆయన మనల్ని ఈ స్థాయిలో ఉంచాడు అనే సత్యాన్ని మర్చిపోవడం ఎంతమాత్రం మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాట మీకు చూపించి, కీలకమైన మాట మీకు చూపించి ముగించాలని ఆశపడతా ఉన్నాను. 28వ వచనాన్ని మనం చూస్తే, అతడు అంటే చరతల నాయకుడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఆ వణుకుచు అండర్లైన్ చేయండి అన్నమాట. వణుకుచు పౌలుకును సీలకును సాగిల పడి అబ్బా ఏమైపోయింది, కొమ్ములు ఇరిగిపోయాయి, ఏమైపోయింది తాగినంత దిగిపోయింది, సెట్ అయిపోయాడు, సెట్ అయిపోయాడు. దేవుడికి చాలా ఆయన ఆయన మనం సెట్ చేయాలంటే ఆయనకి ఎంత టైం పడుతుంది, ఆయన మనల్ని సెట్ చేయాలంటే ఆయనకి ఎంత టైం పడుతుంది, ఆయనకేం అవసరం లే, చాలా చిన్నది చిన్నది చాలు, మన జీవితంలో అన్ని సెట్ అయిపోతాయి, అన్ని సెట్ అయిపోతాయి. కాబట్టి పిల్లరా, సరసాల నాయకుల్లో మనం నేర్చుకోదగిన ఒక జ్ఞానయుక్తమైన పని, అతడు సత్యం తెలిసిన తర్వాత హృదయాన్ని కట్నపరుచుకున్నవాడు కాదు. సత్యం తెలిసిన తర్వాత ఈ ఖైదీల దగ్గర నేనెందుకు సాగిలపడాలి, ఈ ఖైదీల దగ్గర నేనెందుకు మోకాళ్ళు వేయాలి, ఈ ఖైదీల దగ్గర నేనెందుకు నా హోదాను తగ్గించుకోవాలని బెట్టి చేసే రకం కాదు, కానీ సత్యాన్ని అంగీకరించినవాడు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి దండం పెట్టి అయ్యా నాకు ఒకటి కావాలి, ఏం కావాలి టైంకి, మంచి మాట మంచి మాట. ఏమడుగుతున్నా చూద్దామా, ఆ 29 ఆ సాగిలు పడిన చదివాం కదా 30 వచనం, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యులరా రక్షణ పొందుటకు నేనేం చేయాలి. అక్కడ ఒక నిమిషం అర్థం, రక్షణ పొందుటకు నేనేం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగికి అన్ని ఉన్నాయి కానీ రక్షణ లేదు. మరణం దగ్గర నీ డబ్బు అక్కడికి రాదు, మరణం దగ్గర నీ ఉద్యోగం అక్కడికి రాదు, మరణం దగ్గర నీ స్నేహితులు ఎవరిని నాదుకోలేరు, మరణం దగ్గర ఏది నిన్ను ఆదుకోలేదు, నువ్వు ఒంటరివాడి నిస్సహాయుడివి. అక్కడ నువ్వు మరణం నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి ప్రవేశించాలి, నిత్య నాశనం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అదే రక్షణ మార్గం. అందుకే అన్నాడు, అయ్యా ఈ గొప్ప శ్రమలో కూడా రాత్రి చెరసాలలో ఎక్కడా దుఃఖించకుండా ఆనందంతో ఈ కీర్తన పాడే ఈ గొప్ప అనుభవం చూశాను. చెరసాలలోంచి పారిపోవడానికి అవకాశం వచ్చినా పారిపోకుండా ఇంకా నిలిచి ఉన్న ఈ గొప్ప అనుభవం చూశాను. ప్రార్థన చేస్తే పునాదులు కదిలిపోయే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూశాను. నాకన్నీ ఉన్నాయి కానీ నాకు మీరు కలిగి ఉన్న ఈ రక్షణ లేదు, ఈ రక్షణ నాకు కావాలి, ఈ రక్షణ నాకు కావాలి. బా మొకాల మీదకి వచ్చి ఆ అధికార బతుమాలుతున్నాడు. అయ్యారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి. ఉదయకాల సమయంలో అడుగుదామా, రక్షణ పొందిన వారిగా మనం ఉన్నామా, రక్షింపబడ్డ వారిగా మనం ఉన్నామా, గవర్నమెంట్ లో మన పొజిషన్ బాగుందా లేదా, దాని కొరకు ఎక్కువ పట్టించుకున్నాం, అదే మన బాధ. గవర్నమెంట్ లో సర్వెంట్స్ గా పిలువబడ్డం, సర్వీస్ చేస్తున్నాం, పేదలకు అది చేస్తాం ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, దాని ఒక మాట చెప్పినా నీ మరణం దగ్గర ఏం తీసుకెళ్తావు, నీ మరణం దగ్గర మరణాన్ని చిరునవ్వుతో ఎదుర్కోగలవా, మరణం దగ్గర జ్ఞానవంతుడిగానే నిలబడతావంటే ప్రశ్నార్థమే కదా. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించాల్సిన, మనం దేవుని అడగాల్సిన ఒక మంచి ప్రార్థన, రక్షణ పొందుటకు సహాయం చే తండ్రి అని మనం అడిగితే ఆయన మనకి ఏ సమాధానం చెప్తాడు చెప్పినా, 31 వచనం ఆయన మనకు చెప్పే సమాధానం, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందరు. దేవుడికి స్తోత్రం. అడిగిందేమో నేను రక్షణ పొందుటకు నన్ను ఏం చేయమంటారని అడిగారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఈ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళని ఆశపడుతున్నానని దేవుడు ఎంత ఎంత సంతోషంతో ఆయన మాట మాట్లాడుతున్నాడు. కనుక రక్షణలో రక్షణ పొందడం అంటే ఏమనుకున్నారు, నేలలో మునిగిపోవడం అనుకున్నారా, బాప్తిసం తీసేసుకోవడం అనుకున్నారా, ఈ ప్రసంగం ఉన్న తర్వాత నాకు రక్షణ పొందాలి అని అన్నారు, నేను 10వ తరగతిలోనే బాప్తిసం తీసుకున్నాను, ఉద్యోగం రావడానికి ముందే బాప్తిసం తీసుకున్నాను అన్న అభిప్రాయంతో మీరు ఉన్నారేమో పొరపాటు అండి. రక్షణ అంటే బాప్తిసం కాదు, 5 విషయాలు జరగాలి రక్షణలో. 5 విషయాలు చెప్పడానికి సమయం లేదు కానీ 5 మార్కులు పైపైన చెప్పి నేను ముగిస్తాను. 31వ వచనంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. 32వ వచనంలో అతనికి అతని ఇంటినున్న వారందరికి దేవుని వాక్యం బోధించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. 33వ వచనంలో రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాను. మార్తే నీ మార్పు నీ క్రియల్లో కనబడాలి. గాయాలు చేసిన ఈ చెరసాల నాయకుడు ఈరోజు గాయాలు కడుతున్నాడు, గాయాలకు కట్టు కడుతున్నాడు. గాయాలు చేసిన చెరసాల నాయకుడు గాయాలు మాన్పే క్రియలు చేస్తున్నాడు. 33వ వచనం 2వ భాగంలో వెంటనే అతడును అతని ఇంత ఉన్న వారందరూ బాప్తీసం పొందిరి. చాలా మంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, నేను అంతా మారిపోయిన తర్వాత, నేను పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత, 100% ప్యూర్ అయిపోయిన తర్వాత, 100% నాలో ఉన్న తప్పులన్నీ పోయిన తర్వాత ఎప్పుడు పోయేది? కుక్క తోకర వంకర అన్నది సామెత. అంటే మనిషి బుద్ధి పాపం, పాప స్వభావం, అది మారదు. అది మార్చడానికే ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన పాపాలన్నీ కడిగేది. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డం, నడిపించబడ్డం మనల్ని ప్రియులారా ఆ శరీర కోరికలు జయించడానికి గొప్ప శక్తిని పొందుకునేది. నువ్వేం చేయాలంటే ముక్కు మూసుకుని ఆయన దగ్గరికి వచ్చి దండం పెట్టి బాప్తిసం పొందడమే. మిగతావన్నీ ఆయన చూసుకుంటారు. మానక ప్రార్థన చేసుకోవటం, మానక వాక్యం చదవటం, సహవాసం కొనసాగడం నువ్వు చేస్తావు అంటే నీలో ఊహించిన మార్పును చూస్తావు. ఎలా మారిపోదాం అనుకుంటున్నావు? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నిలబడగలనా లేదా? ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు నేను ఉద్యోగానికి ఫిట్ అవుతానా లేదా అనుకున్నావా? నేను ఎందుకు చేయలేనండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తానని చెప్పి మరలా జబ్బ చేసి మరలా చెప్పు. లేదు పక్కకు ఉందంటే కోర్టుకి వెళ్తానంట, నన్ను ఎందుకు తీసుకోరు ఉద్యోగంలోకి? ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అన్ని వంకలు సాకులు, నేను చేయలేను. ప్రభుత్వ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి నేను ఎందుకు చేయలేనండి, నాకేం తక్కువ, నా క్వాలిఫికేషన్ లేదా? అక్కడున్న పోటీ ఎందుకు ప్రభు దగ్గర ఉండదు? కాబట్టి ఒకటి విశ్వాసం ఉంచాలి, 2 వాక్యాన్ని చదవాలి, 3 మన క్రియలను మార్చుకోవాలి, 4 బాప్తీసం పొందాలి. మంచి చక్కటి మాట చివరి మాట ముప్పై 4 వచ్చి చదువుతున్నాను. అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. తను మాత్రమే రక్షించబడ్డా, తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించిన వాడు. ఇప్పుడు అతడు పొందుతా ఉన్న ఆనందం ఉందే, మందు తాగినప్పుడు ఆనందం ఉండదు, లంచం తీసుకున్నప్పుడు కూడా ఈ ఆనందం లాంటి ఆనందం దొరకదు. ఎక్కడ లేనంత గొప్ప ఆనందము రక్షణ ఆనందము. ఇది ఎవరు దొంగిలించలేరు, ఏ పరిస్థితి కూడా దీన్ని మార్చలేవు. ఆ గొప్ప ఆనందం ప్రభు యొక్క రక్షణలో ఉందని జ్ఞాపకం చేస్తున్నారు. మూడు మాటలు మనం చూసాం. పొజిషన్ ఇన్ గవర్నమెంట్, అది మనకు కావాలని ఆశపడ్డాం. సర్వీస్ ఇన్ గవర్నమెంట్, అది మనం చేద్దామని ముందుకు వెళ్తున్నాం. పిల్లరా, సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్, అది కావాలని చెప్పి మనం కోరుకున్నాం. కానీ మూడు టెంపరీ. దీనికన్నా మనం కోరుకోవలసింది, దీనితో పాటు మనం కోరుకోవాల్సింది పొజిషన్ ఇన్ గాడ్, దేవుళ్ళో నాకు ఒక గుర్తింపు ఉండాలి. సర్వీస్ ఇన్ గాడ్, దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలి. సెక్యూరిటీ ఇన్ గాడ్, దేవుడిచ్చే ఆ నిత్య భద్రత, ఆ శాశ్వత భద్రత నాకు కావాలని ఆశపడితే ఆయన మనకివ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఆయన వినిపిస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప రక్షణ అనుభవంలోకి ప్రభు మనందరినీ నడిపించునుగాక. అలాంటి గొప్ప రక్షణ ఆనందంతో మనల్ని మన కుటుంబాన్ని ప్రభు నింపునుగాక. నిన్న మాట ముగిస్తా ఉన్నాను, సమయం అయిపోయింది, కాల్స్ అన్ని చేస్తా ఉన్నాను. మనం గత మాసం అంతా భద్రపరిచి మరొక మాసంలోనికి ప్రభు ప్రవేశపెట్టినందుకు ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం, అలాగే ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. రమేష్ సీఏ గారు ఉన్నారా?
సీఏ గారు నేను
రమేష్ బ్రదర్.
అలా బయటకు వచ్చానా?
రైట్ మంచి. జాషువా మూర్తి బ్రదర్ ఉన్నారా? జాషువా మూర్తి బ్రదర్ ఉన్నారా?
సార్ సార్
బయట ఉన్నారా? ప్రార్థన చేయగలరా?
ఉన్నాం సార్, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం సార్.
మంచిది, ప్రార్థన చేద్దరు. ఒకసారి ప్రార్థన సార్ తీసుకోండి. కాల్ సబ్మిట్ చేస్తున్నాం, దయచేసి మీట్ లో ఉంచుకోండి. ప్రార్థన చేస్తుందా? మీట్లో పెట్టుకోవచ్చు, వీలేస్తున్నారు అట్లా లైన్స్ వీలేస్తున్నారు. సెట్ అయింది, ఒక్క నిమిషం సెట్ అయింది. ప్రార్థన అంశాలు అంటే చెప్పండి, ప్రార్థన చేసి ముగించుకుందాం.